स्वरूपाय श्री श्रीरामशर्म आचार्य गुरुदेवाय युगपरिवर्तकाय नमो नमः। ఈ రోజు మన భూగోళం, ఈ భూగోళం చుట్టూ కొన్ని కక్షలు ఉంటాయి. ఆ కక్షలు, వాటి పేర్లు, ఇవన్నీ తెలుసుకోవడమే ప్రయత్నం చేస్తాం. ఇవి ఎందుకు అంటే మనం పరిణామ క్రమంలో ఇవన్నీ మనకు సహాయపడటానికి గాను సృష్టించబడింది. ఈ సృష్టి ఎందుకు ఉంది అంటే ఇట్స్ వేస్ట్ అనకూడదు. సృష్టి ఎందుకు ఉందంటే ఈ విశ్వం మనకు పాఠాలు నేర్పడానికి ఉన్నది. నేర్చుకునే వాళ్ళకి నేర్చుతుంది, నేర్చుకొని వాళ్ళకి నేర్పుతుంది. ఎక్కడైనా గురువు ఉన్నాడు అనుకోండి, గురువు ఏం చేస్తాడు, ఎవరైనా వచ్చి అడిగితే జ్ఞానం చెప్పుకుంటే చెప్తాడు తప్ప ఏం అడగకుండా ఆయన అందరూ ఆయన చెప్పడం. మరి అలాగే ఈ సృష్టి ఎందుకుంది అంటే మన వికాసం కోసం ఉన్నది. ఎలాగైతే ఒక బడ్ స్టేజ్ నుంచి, ఒక మొగ్గ అనే స్థితిలోంచి పుష్పంగా వికసించి మెల్లిగా ఆ పుష్పంలోంచి ఒక కాయ వస్తుంది, ఆ తర్వాత అది పండు పండుతుంది, మళ్ళీ దాంట్లోంచి విత్తనం వస్తుంది, అంటే నెక్స్ట్ జనరేషన్కి కావలసినవి సీడ్స్ తయారవుతుంది అంటారు. ఒక చెట్టు ఏం చేస్తుందంటే తన జనరేషన్ పెంచుకోవడానికి సీడ్స్ తయారు చేస్తుంది. ఒక సీడ్ నుంచి 100 సీడ్స్ వస్తాయి. అలాగ మనం ఈ బీజరూపంగా ఉన్నది ఏదైతే ఉందో ఈ సృష్టి మొత్తంలో, దాన్ని పట్టుకుంటే కనుక మనం అనంతలో అవుతాం. అనంతలు అంటే అంతటా ఎంతో ఊహించలేనంత, ఇన్ఫినిటీ అనమాట. ఇప్పుడు బుద్ధ చరిత్ర చదివామనుకోండి, ఒక బుద్ధుడు కాక 1000 బుద్ధులు ఉంటారు. అలాగే మిలారేప అనే ఉన్నాడు బుద్ధుడు, వాళ్ళలో చాలా ఫేమస్ ఆ కల్ట్లో. ఆయన ఒకేసారి 1000 మందితో నడిచినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నవాళ్ళు రాసిన చరిత్ర ఉంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నా ఉంటే, ఒక విత్తనం నుంచి 100 విత్తనాలు వస్తాయి. ఒక్క వరి కంకులో ఎన్ని ఉంటాయి, 7 విత్తనాలు ఉంటాయి, కానీ వేసేది ఒకటే గింజ. కాబట్టి అహం బీజప్రద అంటాడు కృష్ణుడు. భగవద్గీతలో ఈ సృష్టి మొత్తము తల్లి అనుకుంటే ఆ తల్లికి ఏం నుంచేది ఇదంతా పుడుతుందో దాంట్లో బీజాన్ని నుంచేవాడిని నేను అంటాడు. ఒక్క బీజం ఏం చేస్తుంది ఎంతో మందిని తయారు చేస్తుంది. సో ఒకడు ఎంతో మంది అవ్వాలంటే ఏం చేయాలి, ఆ బీజాన్ని పట్టుకోవాలి. అలాంటి బీజాన్ని పట్టుకుంటే బీజం దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర ఉన్నవి ఏంటో తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలి. అలాగా మన దేహంలో ఏవేవి ఉన్నాయి, అసలు మన దేహం గురించి మనకు ఎంత తెలుసు అంటే కరెక్ట్గా చెప్పాలంటే మన దేహం గురించి ఏం తెలియదు. మనకు కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాయి. ఎలా చూస్తున్నాయంటే ఎవరికి తెలియదు. చూస్తున్నామని తెలుస్తుంది అంతే తప్ప ఎలా చూస్తున్నాయో ఎవరికి తెలియదు. అలాగే వింటున్నాం, ఎలా వింటున్నాం అంటే వింటున్నాం తప్ప ఎలా వింటున్నాయో ఎవరికి తెలియదు. మిగతా అన్నీ కూడా అంతే. ఈ రకంగా ఏంటంటే మనకు ఏం జరగతోందో ఏం జరుగుతోందో తెలియని స్థితి నుంచి ఏం జరగాలో తెలుసుకుని అలాగ నడవటం అనే దానికి మనకు ఈ శాస్త్రాలన్నీ ఇవ్వబడినాయి. దాంట్లో ముఖ్యంగా సీక్రెట్ డాక్టర్ని ఏదైతే ఉందో సీక్రెట్ డాక్టర్లో చెప్పిన ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న ముఖ్యమైన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాలన్నీ ఒక చోట మనం చదువుకోలేం కాబట్టి ఎక్కడెక్కడెక్కడి నుంచో అన్ని ముఖ్యమైన వాటిల్లోంచి పబ్లిష్డ్ అన్పబ్లిష్డ్లోంచి ఆవిడ ఒక చోట పెట్టింది. అది తెలిస్తే ఆ సీక్రెట్ డాక్టర్లో ఉన్న జ్ఞానం తెలిస్తే మనకు మనం ఏం చెయ్యాలో ఎందుకు పుట్టావు ఇవన్నీ తెలుస్తాయి. మనం కాస్మిక్ ఫైర్ చదువుకుంటున్నప్పుడు కూడా అదే చదువుకున్నాం. ఎందుకంటే కాస్మిక్ ఫైర్ అనేది సీక్రెట్ డాక్టర్కి 7 keys ఉన్నాయి. ప్రతిదానికి 7 keys ఉన్నాయి. 7 keys లో ఒక కీ సైకలాజికల్ కీ ఈజ్ గివెన్ త్రూ కాస్మిక్ ఫైర్. అక్కడ కూడా అదే మాట వస్తుంది, ఎందుకంటే సీక్రెట్ డాక్టర్నే కాబట్టి. అది కూడా కాస్మిక్ ఫైర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెర్షన్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్. సైకలాజికల్ కీ ఇస్తారు దాంట్లో, ఇంకొక చోట ఆస్ట్రాలజికల్ కీ ఇవ్వచ్చు, ఇంకో చోట ఫిజియలాజికల్ కీ ఇవ్వచ్చు, ఇంకో చోట జియోమెట్రికల్ ఇవ్వచ్చు, ఇంకో చోట న్యూమరాలజికల్ ఇవ్వచ్చు. ఇలాగా 7 రకాల కీస్ ఉన్నాయి. దీంట్లో ఇవాళ మనం మన పరిణామ క్రమంలో మనకు ఈ భూమి చుట్టూ ఉన్న ఏదైతే ఉందో భూమి చుట్టూ ఉన్న కొన్ని ఏమంటాం వాతావరణం వాళ్ళు ఏం చెప్తారంటే టోపోస్ఫియర్ అయనోస్ఫియర్ ఇలా చెప్తారు. అలాగా మన భాగవతంలో ఏం చెప్తారంటే వర్షమును, వర్షము అంటే వర్షం అంతే మామూలు మనం పడే వాన కాదు, దానికి ఒక పేరు. ఇక్కడ మనం నివసిస్తున్న ఈ భౌతిక భూగోళానికి మనం ఎప్పుడు సంకల్పంలో చెప్పుకుంటాం జంబూద్వీపే భర్తవర్షి భర్తకండే, దానికి జంబూద్వీపము అని పేరు. దేనికి? ఈ భూగోళం మొత్తం భౌతికంగా మన కంటికి కనిపించే భూగోళానికి జంబూద్వీపము అని పేరు. దాన్ని మేమంటాం మనం ఇప్పుడు ఇంగ్లీష్లో వరల్డ్ అట్లా చూసానుకోండి, వరల్డ్ మొత్తం కనిపిస్తుంది. దానికి సంస్కృతంలో పేరు జంబూద్వీపము. ఈ జంబూద్వీపంకి బయట అంటే జంబూద్వీపంకి అంటే ఒక మధ్యలో ఒకటి ఏదన్నా ఒక వస్తువు పెట్టి దాని చుట్టూ ఇలాగ 9 చుట్టలు చుట్టామనుకోండి, అది ఊహిస్తే ఎలా ఉంటుందో అంటే మధ్యలో ఒక పాయింట్ ఉండి చుట్టూ 9 సర్కిల్స్ గీసాం, అలాగే ఊహిస్తే కనుక దాని చుట్టూ భౌతిక గోళం కేంద్రంగా మనకు సముద్రాలు కనిపిస్తాయి. 7 రకాల సముద్రాలు, అలాగే 7 రకాల ద్వీపాలు కనిపిస్తాయి. ఇవన్నీ కంటికి కనిపించేవి కావు, కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపిస్తాయి. మామూలుగా ఇప్పుడు మన కంటికి కనిపించే సముద్రం ఉంది కదా, అదంతా ఉప్పు నీరు. ఎక్కడ చూసినా దాన్ని లవణ సముద్రం అంటాం. దాన్ని మొట్టమొదటి ఆవరణ, భూమికి మొట్టమొదట ఆక్యుపై చేసేది లవణ సముద్రం. అది దానికి పేరు ఏంటంటే ప్లక్షద్వీపం. భూమి చుట్టూ ఉన్న ద్వీపానికి పేరు ప్లక్షద్వీపం. ఇది ముందర పేర్లు తెలుసుకుందాం, తర్వాత వీటిలోంచి మెల్లిగా మనం వర్షాలకు వెళ్తాం. ఆ వర్షాలు 9 ఉన్నాయి. ఈ 9 మనకు చేతనత్వం, మన పరిణామ క్రమాన్ని ఒకదాంట్లోంచి తీసుకువెళ్ళేదన్నమాట ఈ వర్షాలు. ఆ వర్షాలు తెలుసుకునే ముందు ఇవి కూడా తెలుసుకోవాలి. ఇవి మన సముద్రాలు ఏంటి, ఈ భూమికి చుట్టూ ఉన్న సముద్రాలు ఏంటి, ద్వీపాలు ఏంటి. సముద్రంలో ఈ భూమి చుట్టూ ఉన్న సముద్రంలో మొట్టమొదట సముద్రం లవణ సముద్రం, దానికి ప్లక్షద్వీపం ఉంటుంది. అలాగే రెండవ ఆవరణ అంటే కప్పి ఉంచేది అని అర్థం. ఈ కప్పి ఉంచే రెండవది ఏంటంటే ఇక్షు సముద్రం. ఇక్షు అంటే చెరుకుగడలాగా తీయటి రసం ఉంటుంది దాంట్లో చుట్టూ. దాని పేరు శాల్మలి ద్వీపం. తర్వాత సుర సముద్రం. సుర అంటే తాగేవాళ్ళు తాగుతారు సార్ డ్రింక్ అలాంటివి, సురాపానం అంటే మీకు తెలిసి ఉంటుంది పాటి. అలాగే తర్వాత వచ్చేది నెయ్యి. నెయ్యి దానికేమో క్రౌంచ ద్వీపం. ఆ తర్వాత వచ్చేది క్షీరసాగరం, క్షీరం దీని శాఖ ద్వీపం. చిత్త చివరిగా వచ్చేది పెరుగు, దధి, ఇది పుష్కర ద్వీపం. దీని చుట్టూ ఇవన్నీ అయిపోయినా ఏడోది శుద్ధ జలం. ఇవి వరుసగా కింద నుంచి పైకేసుకుంటే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు, శుద్ధ జలం ఏదైతే ఉందో అది సహస్రం. అలాగే మన శరీరంలోకి దీనికి ఉన్న ఇంకో వేరే కనెక్షన్ ఏంటంటే మన మూలాధారం ఇది జంబూద్వీపం. జంబూద్వీపం అంటే భౌతికమైన భూగోళము. భౌతికమైన భూగోళం మొత్తం మనం సాధన చేసుకునేటప్పుడు వాడతాం అన్నమాట. ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఎలాగా, ఈ భూమి నా మూలాధారం, ఈ నా మూలాధారం ఈ భూమిగా ఉంది. కానీ ఇది చేయకూడదు, ఎవరు ప్రయత్నం చేయకండి ఊరికి చెప్పుకోవడానికే. రెండోది ఇది సౌత్ పోల్ కూడా. నార్త్ పోల్ ఏమో సహస్రం, సౌత్ పోల్ ఏమో మూలాధారం. దీనికే ఇంకో భౌతికంగా కనిపించే భూమి ఏదైతే ఉందో అది మన మూలాధారంలో ఉన్న భూమి. రెండు ఒకటే, అక్కడే ఉన్నా ఇక్కడ అవే ఉంటాయి. మీరు బాగా గమనిస్తే మనం వాడుకునేవన్నీ భూమిలోంచి తవ్వి తీసుకునేవే. కాబట్టి మన మూలాధారంలో ఉన్న భూతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి ఏది కావాలంటే దాంట్లో నుంచి తెచ్చుకోవచ్చు. ఇది థియరీ. మాస్టర్ కూడా ప్రాక్టికల్స్ చెప్పారో లేదో నాకు గుర్తులేదు, కానీ మన ఆలోచనలన్నీ అక్కడి నుంచి వచ్చి అవి ఘనీభవిస్తేనే మనం బతుకుతాం, లేకపోతే బతకం అని చెప్పారు. కాబట్టి మూలాధారంలో మనం మన భూమి ఏదైతే ఉందో, భూమిలో ఏముంటాయంటే సంస్కారాలు ఉంటాయి. భూమిలో సంస్కారాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు ప్యాకాడే చోటుకు వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్తూనే సెన్సిటివ్గా ఉన్నవాడికి అర్థమైపోతుంది అక్కడ ఎవరు కనపడకపోయినా ఇక్కడ ఎవరు ప్యాకాడతారు. మంచి పనులు చేసే చోటకు వెళ్తే మంచి తరంగాలు మనం స్పృశిస్తాయి, అలాగే చెడ్డ చోటకు వెళ్తే చెడ్డ వస్తాయి. ఆ భూమికి ఆ ఒకే పనిని మళ్ళీ 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 చేయటం వల్ల భూమి ఏం చేస్తుందంటే దాన్ని ఒక సంస్కారంగా తనలో నిక్షిప్తం చేసుకోగలిగిన శక్తి ఉంటుంది. ఆ సంస్కారాలే మెల్లిగా మనలో పెరిగి పెద్దవైనప్పుడు మన ఆలోచనలుగా, మన చేతలుగా, మన మాటలుగా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి మూలాధారం కరెక్ట్ అయితేనే మనం కరెక్ట్ అవుతుంది. మూలాధారం అంటే మన భూమి. దీని గురించి ఇంకా కొంచెం తర్వాత డీటెయిల్గా చెప్పుకున్నాం. దీని తర్వాత వచ్చేది స్వాధిష్టానం. మూలాధారంతో స్వాధిష్టానం, ఈ స్వాధిష్టానికి ప్లక్షద్వీపానికి సంబంధం ఉంది. ఈ ప్లక్షద్వీపంతోనే లవణ సముద్రం ఉంటుంది. కాబట్టి స్వాధిష్టానంలో ఉన్న నీరు ఏదైతే ఉందో అంటే లవణ సముద్రం, ఉప్పు నీరు. ఆ ఉప్పు నీరు మామూలుగా ఏమవుతుంది, దాహం తీర్చదు, దాహం తీర్చదు. అలాగే మన స్వాధిష్టానంలో ఉంటే మన కోరికలు ఉంటాయి, ఆ కోరికలకి నీళ్ళకి పోలికి ఉంటుంది. ఆ కోరికలు ఎప్పుడు అయిపోవు, ఎప్పుడు అలా ఏడిపిస్తూనే ఉంటాయి, ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది. దాహం తీరదు, దాగే కొద్దీ దాహం తీరదు, అలాగే కోరికలు కూడా తీర్చుకునే కొద్దీ తీరవు. అది ప్లక్షద్వీపము, లవణ సముద్రం. తర్వాత వచ్చేది మణిపూరకం. ఈ మణిపూరకం శాల్మలి ద్వీపం. శాల్మలి ద్వీపం అంటే ఇక్షు. ఇక్షు అంటే చెప్పుకున్నాం కదా చెరుగ్గడ. చెరుగ్గడ నుంచి వచ్చే రసం ఎంత తీయగా ఉంటుందో అలాగా ఈ మణిపూరకం దగ్గర ఉన్న శాల్మలి ద్వీపం ఏదైతే ఉందో అక్కడ ఉండే జలాలు, ఇక్కడ కూడా జలాలు ఉంటాయంటే అక్కడ ఉన్న రుచి ఏదైతే ఉందో, ఆ శాల్మలి ద్వీపం దగ్గర ఉన్న ఇక్షు తీయగా ఉంటుంది. లోవర్ మైండ్ హయ్యర్ మైండ్ అని రెండు ఉన్నాయి మనకు. అంతవరకు ఉండే మొత్తం ఏదైతే ఉందో అదంతా లోవర్ మైండ్ అంతా ఈ మణిపూరక చక్రం దగ్గరే ఉంటుంది ఒక యాంగిల్లో. ఇంకో యాంగిల్లో అక్కడ బయట సూర్యుడు ఎలా ఉన్నాడు, మనకు అక్కడ సూర్యుడు ఎలా ఉంటాడు. ఇక్కడ మధు విద్య అని చెప్తారు, సూర్య విద్యలో చెప్పేటప్పుడు ఆ మధు విద్యలో సూర్యుడి నుంచి నాలుగు కిరణాలు నాలుగు వైపులకి, అంటే తూర్పు నుంచి ఒకటి, తూర్పు వైపుకి ఒక కిరణం, పడమరకు ఒకటి, ఉత్తరంకి ఒకటి, దక్షిణంకి ఒకటి, ఇలా నాలుగు వెళ్తే పైకి ఒక కిరణం వెళ్తుంది సార్. ఆ పైకి వెళ్లే కిరణమే మధువులకు మధువు, అంటే అమృతానికి అమృతం. అది అన్నిటికంటే తీయగా ఉంటుంది, అది తేనె. అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత మణిపూరకంలో సాధన చేస్తే ఆ ఓంకారం అనేది, ఆ మధువు ఏదైతే ఉందో ఆ మధు మనకు అర్థమవుతుంది. అందుకని అక్కడ ఇక్షుద్వీపము అని పెట్టారు. ఇక్షుద్వీపం అంటే ఎంత చక్కగా ఉంటుంది, మనం తేనిపాకం తాగుతుంటే అంత బాగుంటుంది ఓంకారం అంటూ ఉంటే మనం అది అనుభవించాలి. ఊరికే ఓంకారం అనేసి అబ్బో ఎక్కడ లీనమైపోతుందో ఎక్కడ పుడుతోందో తెలుసుకోమన్నారు, ఓకే అది కరెక్టే, అది కరెక్ట్ కాదంటలేదు. ఇంకా చేయగా చేయగా ఏంటంటే ఓంకారం అంటుంటే మన నాలిక ఎలాగైతే తేనె తాగుతుంటే తీయగలుగుతుంది, చెరుగ్గడ రసం తాగుతుంటే ఎలా ఉంటుందో అలా తీయగా అయిపోవాలి, తీయిందా ప్రశ్నించుకోవాలి. సాధన మాస్టర్ని ఒకసారి అడిగాను, మాస్టర్ మీరు ఇంకా సాధన చేసుకుంటారంటే అవును సీతారాం దానికి అంతే ఉంది అన్నాడు. నాకు స్టన్ అయిపోయాను, మాస్టర్ సాధన చేస్తారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అయిపోయింది అనుకు, అలాంటి భ్రమలో ఉండేవాడిని అది పోగొట్టాడు. అందుకని ఓంకారం అన్నాం, మన నోరు తీయగా అయిందా, బ్రష్ చేసుకోవాలి, నా నోరు మధుతో నిండిపోవాలి, నేను మధు, నా వాక్కు మధువుగా అయిపోవాలి, నా చేతలు మధువుగా ఉండవు, సమస్తం మధువుగా అయిపోవాలని ఉంటుంది. ఒకసారి సూర్య విజ్ఞానం దగ్గరుంటే చూడండి. తర్వాత వచ్చేది అనాహతము. అనాహతం అంటే మీ అందరికీ తెలిసిందే, చెస్ట్ దగ్గర ఉంటుంది. ఇది కుషద్వీపం. ఈ కుషద్వీపంలో సుర అంటే మత్తు కలిగించే పానీయం ఏదైనా సరే, మత్తు కలిగించాయంటే ఇప్పసారా ఉందనుకోండి, ఇప్ప పూలు ఉంటాయి. ఇప్ప పూలు రామచంద్రుడికి నైవేద్యంగా పెడతారు ఎక్కడ, భద్రాచలంలో. దాని నుంచి ఇప్పసారా తయారు చేస్తారు, అలాగే కళ్ళు చేస్తారు మీకు తెలుసు వాటి నుంచి. అలాగే వేరే వాటిల్లో ఇప్పుడు ద్రాక్ష ఉన్నాయనుకోండి, ద్రాక్ష పళ్ళన్నీ అలా దాచిపెట్టి సంవత్సరాల తరబడి ఎన్ని ఏళ్ళు ఎక్కువ దాచుకుంటే దాని నుంచి వచ్చే మొత్తం అంత ఎక్కువ ఉంటుంది ఇలా చెప్తారు. కానీ అన్నిటికంటే మొత్తం ఏంటంటే భగవన్ నామం. భగవన్ నామంలో మునిగిపోయిన వాడికి అచ్చు తాగిన వాళ్ళగా నడుస్తాడు అని చెప్తారు. ఒకసారి లాహిరి మహర్షి జీవిత చరిత్ర చూడండి, ఆయన ఎప్పుడు తాగిన వాళ్ళగా ఉన్నట్టుగా ఉంటాం. అలాంటివి కొన్ని అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అంటే మన హృదయంలో ఉన్న భగవంతుడి యొక్క నామ, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా అని చెప్తారు కీర్తనలో. అలాగే ఒకసారి గురువుగారు ఒకళ్ళకి తాయత్తు ఇచ్చారట. తాయత్తు ఇచ్చినప్పుడు మాస్టర్కి ఇచ్చి పలానా వాళ్ళకి ఇవ్వు అక్కడ ఉన్నారన్నారు. మాస్టర్కి కొంచెం కుతూహలంగా ఆ తాయత్తులు ఏముంటుందో చూడడానికి ఓపెన్ చేసి చూశారు. చిన్న కాగితం ఉంది, ఏం లేదు కాగితం ఉంది. ఆ కాగితాన్ని ఇలా వెనక్కి తిప్పి చూశారు. దాని మీద గురువుగారు శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు సంతకం పెట్టారు అంతే. అది తీసుకెళ్లి మళ్ళీ భద్రంగా అలా తాయితి కట్టేసి ఎవరికి ఏమన్నారో వాళ్ళకి ఇచ్చేసారు. పైకి వచ్చి ఇచ్చేసాను మీరు చెప్పిన వాళ్ళకి, అయితే మధ్యలో తీసి చూసావు కదా అన్నారు. అవునండి తీసి చూసాను. ఏం చూసా, ఏం చూసావంటే ఈ సంతకం ఉందండి చూసావా, అదే అసలైంది నేను కాదు అన్నారు. అంటే మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, రామనామం రాముడి కంటే గొప్పది. రామ అనే శబ్దం సృష్టిలో మొదటి నుంచి ఉన్నది. రాముడు అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఆయనకి ఆ పేరు పెట్టారు శ్రీరాముడు. రాముడు అనే పదానికి అర్థం ఏంటంటే తనలో అంటే ఆత్మలో నిరంతరము మనస్సు మునిగి ఉండేవాడు. ఎప్పుడు ఏసీలో ఉండేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు కొత్తగా ఏసీలోకి వచ్చిన వాడికి అయితే తెలుస్తుంది ఏసీ అని. కానీ ఎప్పుడు ఏసీలో ఉండేవాడికి ఏం తెలుస్తుంది, చల్లగా హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఏసీ, ఎండలేదు వానలేదు చలి లేదు, ఎప్పుడు ఏసీ. అలా కాకుండా అలాగే ఎప్పుడు రామనామంలోనే ఉంటూ ఉండే ఆంజనేయుడు లాంటి వాడికి వేరుగా ఉండటం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడు వాడు సురాపానం చేసిన వాడిలాగా, సురాపానం చేసిన వాడికి మనం ఇక్కడ అంత స్పెషల్గా చెప్పుకోవాలా తాగుడు గురించి అంటే, ఇంద్రియాలు కానీ మిగతావి కానీ ఏమీ తెలియకుండా ఒకే ధ్యాసలో ఉండిపోతారు. అలా కంప్లీట్గా తాగిన వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు. అలాగైతే వాళ్ళు బాహ్య పరిస్థితులు, రోడ్డు మీద పడిపోయి ఉన్నవాళ్ళు, బట్టలు ఉన్నాయా లేదా, నలుగురు మన గురించి ఏమనుకుంటారు, ఇలాంటివి ఏమి పట్టని స్థితిలో ఉంటారు. అంటే దేహ సంబంధమైనవి ఏవి ఉండవు. వాడి హోదా, డబ్బు, గౌరవం, వాడికి ఉన్న ఆస్తిపాస్తులు ఏవి గుర్తురావు. తాగటం రోడ్డు మీద పడిపోయితే ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. అలాగా ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, దేహ స్మృతి లేకుండా రామనామము లేకపోతే భగవన్ నామం ఏదో ఒకటి చేస్తూ ఆత్మశ్రుతి స్మృతిలోని మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. అలాంటి స్థితి చెప్పటానికోసం ఇక్కడ సురా అని ఏమంటారు, సురా సముద్రం అన్నారు తప్ప సుర తాగమే కాదు. అది భౌతికంగా తీసేసుకొని ఈ మధిరాపానం చేయటం ఇలాంటివన్నీ భ్రష్టు పట్టించడం అంటే ఇవే. నిజంగా మనం హృదయంలో అనాహతంలో భగవన్ నామం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అది చేసి చూస్తే తెలుస్తుంది. ఊరికే ఖచ్చితంగా వస్తుందంటే వస్తుంది అనుమానంలో. ఎందుకంటే నేను కానీ చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఆ రకమైన ఒక చిత్రమైన దేహ స్మృతి లేకుండా భగవంతుడు మాత్రమే తెలిసే స్థితిలో అవధూతలు అందరూ ఉంటారు. అవధూతల చరిత్ర చదివితే మీకు చదివే ఉంటారు. అలాంటి స్థితి మనం కాసేపన్నా అనుభవించవచ్చు. తర్వాత వచ్చేది విశుద్ధి. ఇది క్రౌంచ ద్వీపం. విశుద్ధి దగ్గర ప్రపంచ ద్వీపం అంటే తెలుసు కదా, చుట్టూ నీళ్లుంటాయి, మధ్యలో భూమి ఉంటుంది. అలాగే ఊహించుకుంటే ఈ ప్రపంచ ద్వీపం చుట్టూ ఏముంటుంది, నెయ్యి సముద్రం ఉంటుంది. నెయ్యి అంటే ఏంటి, పాలు, పాలు వెచ్చబెట్టడం, తోడు పెట్టడం, పెరుగవటం, చిలకటం, వెన్న రావటం, మళ్ళీ దాన్ని కాచడం నెయ్యి. ఈ నెయ్యి ఏం చేస్తామంటే యజ్ఞంలో ఆహుతులు ఇస్తాం. యజ్ఞంలో ఆహుతులు ఏది పడితే అది ఇవ్వం, నెయ్యి మాత్రమే ఇస్తాం. నూనె వేయచ్చు కదా, వెయ్యం. ఇంకోటేవో నీళ్లు పోయచ్చు కదా, వెయ్యం. ఇంకోటేవో పళ్ళరసాలు వేయచ్చు కదా, వెయ్యం. రావి సమిధులు, మామిడి సమిధులు, ఇంకా కొన్ని ఔదుంబరం, అంటే ఔదుంబరం అంటే ఔదుంబరం ఇలా మేడి అనమాట. ఇలాంటి రకరకాల సమిధులు, అలాగే పాలు గారే చెట్ల సమిధులు, అంటే పాలు ఇలా చిరిపామనుకోండి, మొక్క కొమ్మని విరిచామనుకోండి పాలు గారుతాయి. అలాంటి పాలు గారే చెట్ల యొక్క సమిధులు మనం కనుక యజ్ఞం చేస్తే వర్షాలు వస్తాయి. నువ్వులు యజ్ఞం చేస్తే కుష్ఠరోగం పోతుంది. ఇవన్నీ మనకు శాస్త్రంలో ఉన్నవి, ఖచ్చితంగా అలా జరుగుతాయి. మనం అంత శ్రద్ధగా బయటికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెడతాం తప్ప ఇంట్లో కూర్చుని ఈ శాస్త్రం ఇలా ఉంది, ఎస్ ఇది ఎందుకు జరగదు అని చూడటానికైనా మనం, అవును నువ్వు చెప్పిన తప్పు, శాస్త్రంలో తప్పు అని నిరూపించడానికైనా మనం చెయ్యొచ్చు కదా. చెయ్యం. ఎందుకు చెయ్యమంటే టైం లేదు, దానికంటే ఇంకొంచెం వెనక్కి వెళ్తే శ్రద్ధ లేదు, నమ్మకం. నేను అందుకని ఏం చెప్తానంటే, నాకు తెలిసిన వాళ్ళందరికీ హోమియో మెడిసిన్ కోసం వచ్చిన వాళ్ళకి హోమియో మందు బాగా పనిచేస్తుంది అంటారండి, నేను నమ్మి వేసుకుంటాం. అస్సలు నమ్మకు, హోమియో మందు పనిచేయదు. ఇప్పుడు నేను డాక్టర్ని కాదు, నీకు మందు ఇస్తాను, తగ్గితే ఫోన్ చెయ్యకు, తగ్గకపోతే చెప్పు, రెండోసారి రాకు అని చెప్తాను. వాళ్ళు రెండోసారి రారు, ఫోను చేయరు, నమ్మద్దనే చెప్తాను. నమ్మేసేసి మేము నమ్మేం కాబట్టి పనిచేస్తుందండి, హోమియోలో నమ్మకం ఉండదు. హోమియోలో కాదు, ఎవడో నమ్మకం నువ్వు ముందర, నా అంత విచిత్రంగా చెప్తాను. ఎందుకంటే నమ్మకం ఎప్పుడు కలుగుతుంది, మీరు చేసి చూసి రిజల్ట్ తెచ్చుకుంటే నమ్మకం కలుగుతుంది. అంతేగాని ముందరే నమ్మేసామంటే అది నిజమా, ఆ మాటే నిజం కాదు. సో నిజం కాని వద్దు, మనం ప్రయత్నం చేయాలి, ఫలితం ఇలా ఉంది ఎస్ అని దాంట్లో చెప్పింది మనం తీసుకుని, అప్పుడు మనం నలుగురు చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంటుంది. మనం ఏమి చేయకుండానే నలుగురు చెప్దాం అనుకుంటున్నామండి అంటే చెప్తున్నా అనుకోవడమే సరిపోదు, నేను చెప్పం. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ లేదు. శ్రద్ధ విశ్వాసం అనేవి గురువు గారు చెప్పే ఫస్ట్ కండిషన్స్. అవి రావాలంటే మనం సాధన చేసుకోవాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. గుట్టిగా జపం చేసుకుంటూ కూర్చుంటే కాదు, నెక్స్ట్ సాధన ప్రాక్టికల్స్ కూడా చేయాలి. దానికోసం మనం ట్రై చేస్తున్నాం. తర్వాత వచ్చేది ఈ నెయ్యి ఏదైతే ఉందో అది క్రౌంచ ద్వీపం, దాని చుట్టూ అది విశుద్ధి దగ్గర ఉంది. కాబట్టి నెయ్యి, క్రౌంచ ద్వీపము, విశుద్ధికి సంబంధం ఏంటి? విశుద్ధి ఆకాశానికి సంబంధించింది. అది శబ్దగుణకం, అంటే మనం మాట్లాడటం, మాటలు వింటాం. కాబట్టి మంచి మాట్లాడాలి, మంచి వినాలి. గాంధీ గారు చెప్పింది ఏంటి, మంచి మాట్లాడు, మంచి విను, మంచి చూడకు, రెండో చెప్పు, మూడో చెప్పు. ఆయన మణిపూర్ రాగానికి విశుద్ధికి చెప్పాడు, చూడకు అంటే చూడటం అంటే రూపానికి సంబంధించింది. కాబట్టి వాళ్ళు మూసుకున్నాడు చెడ్డవి. మంచే మాట్లాడు కాబట్టి చెడు మాట్లాడు, నోటి మీద వేలేసుకో, చెడు వెనకు చెవుల మీద వేలేసుకో. అప్పుడు విశుద్ధిని, మణిపూరకాన్ని రెండింటినీ కరెక్ట్ చేసే సాధన మూడు కోతుల సాధన. మూడు కోతులు, మూడు కోతులు అని వెక్రీచినట్టుగా చెప్పకూడదు. మన యోగ సంప్రదాయంలో పరమపూజ్య గురుదేవులే గాంధీ గారి దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసి నేర్చుకోవాలనుకుని వెళ్ళారు. నేర్చుకున్నారా నేర్చుకోలేదా అంటే ఆయన మాటల్లో ఉంది. శ్రద్ధగా పరిపూర్ణ నిష్ఠతోటి, లగ్నమైన మనస్సుతోటి ఏ పని చేసినా విజయం నీదే అనే విషయం గాంధీ గారి దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు వస్తుంది అది? ఏవి వినాలో అదే వింటే వస్తుంది. అర్జునుడు పక్షిని చూశావంటే చూడలేదు అని చెప్పాడు. అదేంటారా, పక్షిని కదా కొట్టాల్సింది అంటే చూడలేదు. మరి ఏం చూస్తున్నావు నువ్వు అడుగు, చెప్తూ ఉంటాను. అంటే పక్షి కాళ్ళు చూసావా చూడలేదు, రెక్కలు చూసావా చూడలేదు, ముక్కు చూసావా చూడలేదు, తలకాయ చూసావా చూడలేదు, కన్ను చూసావా చూడలేదు. అదేంటి కన్ను అనేది కొట్టమన్నా కన్ను చూడలేదు అంటాడు. కన్ను చూడలేదు నేను అడుగు, ఇంకేమని అడుగుతావు. కన్ను గుడ్డు చూసావా? చూశాను. ఇప్పుడు వేయి అయితే బాణం అన్నాడు, వేసాడు కన్ను గుడ్డు తగిలింది కరెక్ట్గా. అంటే ఏది చూడాలి అదే చూశాడు. మణిపూరకం మనం ఏం చూస్తున్నాం? మాస్టర్ వాళ్ళు చెప్పారనుకోండి, మాస్టర్ ఆర్కే అబ్బా ఆర్కే, అదేదో సినిమాలో మహేష్ అన్నట్టుగా ఆర్కే అనుకుంటూ ఏదో ఫీల్ అయిపోవడం. అలా ఫీల్ అయిపోయినంత మాత్రాన్ని గురువుకి ఏమి వరదకదు, ఆయనకేం వరకదు, కాస్త సంతోషిస్తాడు. ఫోన్లే నా పేరు తలుచుకుంటున్నాడు. నిజంగా మనకు లాభం పడాలంటే మనం ఈ మాత్రం స్వార్థం ఉండాలి. ఏంటి, ఆయన చెప్పినవి చేసే ఒక స్వార్థం ఉండాలి. ఆయన చెప్పే వినే స్వార్థం ఉండాలి, ఆయన చెప్పినట్టు నడుచుకునే స్వార్థం ఉండాలి. ఎవరి కోసం అంటే నా కోసం అని చెప్పగలిగి ఉండాలి. ప్రజలందరి కోసం చేస్తున్నాను వద్దు, ప్రస్తుతానికి ప్రజలందరి కోసం చేయాలంటే ముందర మనకు మనం చేసుకోవాలి. అందుకనే గురువు గారు ఫస్ట్ స్టెప్లో వ్యక్తి నిర్మాణం చెప్పారు తప్ప సమాజ నిర్మాణం చెప్పలేదు. మొదట వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణం, ఇవన్నీ మనం ఇలాగ ఎందుకు చెప్పుకుంటున్నామంటే సాధనలో మనం ఇంకా ఎస్ మాస్టర్ ఇప్పుడు భౌతికంగా మన ఒక చోట ఒక కుర్చీలోనో ఒక సోఫాలోనో ఒక బెడ్ మీద పరిమితం అయ్యి లేరు, విశ్వవ్యాప్తమై ఉన్నారు. కాబట్టి ప్రతిక్షణం మనం చేసే సాధనలు ఏ దృష్టితో చేస్తున్నాం, ఏ సంకల్పంతో చేస్తున్నాం, ఏ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఇవి చేస్తున్నాం అనే ప్రతి క్షణం చూస్తూ ఉంటారు. ఎక్కడుండి చూస్తారు? మనలోనే ఉండి చూస్తారు. కాబట్టి మనలోనే ఉన్న గురువు ఆనందపడాలి అంటే ఆయన కోరుకున్నట్టుగా మనం ప్రయత్నాలు చేయాలి. అందుకోసం చెప్పుకుంటున్నాం మన వాక్ ఎలా ఉండాలంటే నెయ్యిలాగా ఉండాలి. నెయ్యి ఏం చేస్తుంది? బ్రాహ్మలు చాలామంది నేతలు ఇలా చేతి నిండా వేసుకుని అలా తాగేవాళ్ళని చూశారు, లేకపోతే ఇంతంత నెయ్యి వేసుకుని తింటారు. అంతే తెలుసు మనకు. ఇంకోటి చెప్పుకున్నాం కదా యజ్ఞంలో నెయ్యి వేస్తామని. అంతకంటే ఇంకోటి చెప్పుకోవడం ఏంటంటే నెయ్యి తింటే ఎడమ స్వరం ఆడుతుంది, అంటే ఇడానాడి పనిచేయటం మొదలెడు. ఇప్పుడు స్వరయోగ విజ్ఞానంలో ఇడానాడి పనిచేస్తున్నప్పుడు ఏ పనులు చెయ్యాలి, పింగళానాడి పనిచేస్తున్నప్పుడు ఏ పనులు చెయ్యాలి, ఇడానాడప్పుడు ఇవో ఇవి చేయాలి, పింగళానాడప్పుడు ఇవి చేయాలి అని క్లియర్గా ఉంటుంది. సో ఇడానాడి పని చేయాలంటే ఇడానాడిని అంటే చంద్రనాడిని ఉపయోగించుకుని మనం పనులు చేసుకోవాలంటే నెయ్యి తాగాలి, అన్నంలో నెయ్యి వేసుకోవాలి, లేకపోతే చేతిలో ఇంత నెయ్యి వేసుకుని నీళ్ళు తాగినట్టుగా తాగేసేయాలి. అలాగా తేనె ఎప్పుడు తాగాలి అంటే ఇందాక చెప్పుకున్నాం చూసారా మధు, మధు ఎక్కడొచ్చింది? పిక్షు. పిక్షు అంటే మనం తీయగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ తీయగా ఉంటున్నది శాల్మలయ ద్వీపం అంటే మణిపూర్కు. మనం తేనె తాగితే సూర్యనాడి పనిచేస్తుంది. సూర్యనాడికి మనకు అక్కడ మణిపూర్కంలో సూర్యచక్రం ఉంటుంది కదా, సూర్యనాడు ఎప్పుడు పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కష్టంగా సాధించే పనులు, తపస్సు చేయాలి. గురువు గారు 12 నెలలకి 12 తపస్సులు ఇచ్చారు. ఆ తపస్సు చేయాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? తేనె ఎక్కువగా వాడాలి. చంద్రనాడు కాదు, అప్పుడు సూర్యనాడు పనిచేయాలి. ఎస్ ఇది సాధించాలి, ఎస్ ఇది మనం చేసి చూపించాలి అనుకునే గురువుల పనిలో మనం బాగా నిమగ్నం అవ్వాలంటే తేనె ఎక్కువ వాడాలి. అలాగే శాంతంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, ఎవరితో గొడవలు లేకుండా పనులు చక్కబెట్టాలి, సంఘర్షణ లేదు ఇక్కడ, సృజన చెయ్యాలి. చంద్రుడు ఏం చేస్తాడు? అమృత తత్వాన్ని కురిపిస్తాడు. అలాంటి తత్వాన్ని పట్టుకోవాలంటే నెయ్యిని వాడాలి. మన నెయ్యి వాడటం మానేసిన మూలనే కదా డాక్టర్లు ఏం చెప్తారు, మీకు కొలెస్ట్రాల్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, అన్ని అబద్ధాలు డాక్టర్లు వాడు నమ్మకండి. ఎందుకంటే అమెరికాలో ఓ ఫేమస్ MD రాసిన పుస్తకంలో క్లియర్గా ఇచ్చాడు, కొలెస్ట్రాల్కి గుండె బాధలకి సంబంధం లేదు. మీకు తర్వాత ఆ బుక్ పేరు చెప్తాను చూద్దరు కానీ, నా దగ్గర లేదనుకుని చెప్పండి. ద న్యాచురల్ రెమెడీస్ అనుకుంటారు. వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాగుండకపోతే వీల్ చైర్కి పరిమితం అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఇదేంటి మీ ఆవిడకి ఇలాగ వీల్ చైర్లో ఒడ్డిపోయింది, నువ్వు MD కదా అంటే నేనేం చేయను, నా దగ్గర మందులన్నీ ఇచ్చాను ఏం పని చేయట్లేదు అంటే, అప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ న్యాచురల్గా దొరికే కూరలు, పళ్ళు, వాటి గింజలు ఇవన్నీ పెట్టి ఆవిడని కుర్చీలోంచి లేచి నడిచేట్టు చేస్తుంది. అప్పుడు ఆయన రీసెర్చ్ చేసి చెప్తాడు. దాంట్లో మెయిన్గా ఆయన చెప్పేది ఏంటంటే ద్రాక్ష గింజల యొక్క రసం ఏదైతే ద్రాక్ష గింజల నుంచి తీసిన ఎస్సెన్స్ ఏదైతే తలబాబు పనిచేస్తుంది. ఇలా కొన్ని ఉన్నాయి దాంట్లో, తర్వాత చెప్తారు. అదైన తర్వాత విశుద్ధి అయిపోయింది. మనం వాక్ ఎలా ఉండాలంటే నెయ్యిలాగా ఉండాలి. అంటే మన వాక్కు యజ్ఞంలో అగ్నిని ప్రజ్వలింప చేయడానికి నెయ్యిని వేస్తాం. ఇంకా ఎందుకు వేస్తామంటే నెయ్యి వేస్తే అది వ్యాపిస్తుంది. ఇప్పుడు మంత్రంతో ఆహుతులు వేస్తాం, మంత్రంతో ఆహుతులు వేస్తూ నెయ్యి వేస్తే ఏమవుతుందంటే ఆ యజ్ఞం ఒక్కచోట చేసినది నెయ్యి మనం ఎంత వేసామో దాని నిష్పత్తి ప్రకారం ప్రపోర్షనేట్గా అది అలా వ్యాపిస్తుంది అన్నమాట. ఎంత దూరం అన్నా వ్యాపించాలనుకోండి ఎక్కువ నెయ్యి వేయాలి. ఏం అక్కర్లేదు, మా ఇంట్లో చాలంటే ఒక తొక్క వేసుకుంటాం. చాలామంది భౌతికవాదులు ఏమంటారంటే మేము చాలా రేషనలిస్టులని, మాకు కారణం తెలిస్తే తప్ప తప్పుకో ఈ నెయ్యి అంతా వేస్ట్ చేస్తారు, నలుగురికి ఇచ్చే తింటారు కదా, తినేం చేస్తారు వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద కత్తులు కటారులు నూరటమే తప్ప, చాడీలు చెప్పుకోవడం గొడవలు చేయడమే తప్ప ఏం చేయదు. కానీ యజ్ఞంలో వాడి ఈ నెయ్యి ఏం చేస్తుందంటే, మనం ఏ సద్భావనల్ని మనం వ్యాపింపచేయదలుచుకున్నామో ఆ సద్భావనలు అన్నీ వ్యాపిస్తాయి ఎక్కువ దూరం. సో భూమి అంతా వ్యాపించాలనుకోండి, ఒక పెద్ద అశ్వమేధం పెట్టడం, నెయ్యి ఎనిమిది యజ్ఞ ఉండాలి పెట్టి దాని ఎండా ఇంత నెయ్యి పోయడం, అప్పుడు భూమి మొత్తం ఆ నెయ్యి యొక్క సూక్ష్మమైన కణాలు ఏవైతే ఉన్నవి ఈ భూమి అంతా ఆవరిస్తాయి. ఆ రకంగా మంచి జరుగుతుంది. తర్వాత వచ్చేది ఆజ్ఞ, శాఖద్వీపం. ఈ శాఖద్వీపంలో క్షీరం, క్షీరం అంటే తెలుసు కదా మీ అందరికీ, పాలు. ఆజ్ఞలో పాలుట, పాలు ఏం చేస్తాయి, పాలు తాగే ఉండేవాళ్ళు ఉన్నారు. పాలు అప్పుడే పుట్టిన పిల్లకి కానీ పిల్లవాడికి కానీ పశువులకు కానీ ఆహారం. పాలల్లో ఎవరుంటారు, క్షీర సముద్రంలో ఎవరుంటారు, మహావిష్ణువు ఉంటారు. క్షీరసాగరంలో ఉండే మహావిష్ణువు ఎలాగైతే పోషిస్తాడు, వైష్ణవీ శక్తి అనమాట పాలు అంటే. ఆ వైష్ణవీ శక్తి ఏం చేస్తుంది, అప్పుడే పుట్టిన పిల్లడికి కానీ పిల్లకి కానీ తల్లిపాలు ఇస్తారు. తల్లిపాలు గురించి నిన్న అనుకుంటా రేడియో టీవీలో చెప్తున్నారు, దాంట్లో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, అవి భూమి మీద ఎవడు తయారు చేయలేడు, అస్సలు చేయలేదు, ఇప్పటి వరకు ట్రై చేస్తూనే ఉన్నట్టుగానే చేయలేకపోతున్నారు డాక్టర్ చెప్పారు. దట్ ఈస్ ది ఫ్యాంటాస్టిక్ క్రియేషన్ ఆఫ్ ది గాడ్ కదా. తల్లి అనగానే అప్పుడే పుట్టిన బిడ్డకి పాలు. ఇప్పుడు మనం పాల గురించి చెప్పుకుంటున్నాం, బిడ్డ గురించి తల్లి గురించి కాదు. పాలు ఏం చేస్తాయి, పోషిస్తాయి. ఆవుదూడ పోషించబడాలంటే పాలు ఉండాలి, గేదె పాలు, మేక పాలు, గొర్రె పాలు, ఇలాగా పాలు ఇచ్చే ఏవైతే ఉన్న వాటిని క్షీరదాలు అంటాం జువలాజికల్ దాంట్లో. క్షీరదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాలనిచ్చి పెంచి పోషిస్తాయి. సో పాలు అనేవి, క్షీరసాగరం అనేది మాకు ఎక్కడుంది, ఆజ్ఞాచక్రంలో ఉంది. ఈ ఆజ్ఞాచక్రము, నా ఆజ్ఞాచక్రము శాఖద్వీపము, దీంట్లో క్షీరసాగరంలో భగవంతుడు సాక్షాత్తు విష్ణువు పడుకుని ఉన్నాడు, శయనించి ఉన్నాడు. ఆయన శక్తి ఏదైతే ఉందో ఆ వైష్ణవి శక్తి నన్ను పోషిస్తోంది. గురుదేవులు ఇచ్చిన గాయత్రి మంత్ర ధ్యానం ఉన్నాయి కదా, దానిలో మొట్టమొదటి ఆద్యశక్తి, తర్వాత బ్రాహ్మి, తర్వాత వైష్ణవి, తర్వాత శాంభవి, ఇలా ఉన్నాయి. దాంట్లో వైష్ణవి ఏదైతే ఉందో ఆ విష్ణువు యొక్క శక్తి మనకు ఆజ్ఞలో చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అలాగే ఈ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వం, అనాథం, విశుద్ధి, ఆరోది ఆజ్ఞ, ఈ ఆరు చక్రాలని జాగృతం చేస్తూ ఆశ్చర్యించారు. ఇక్కడ ఎవరైతే ఎప్పుడు ఉంటారో కింద చక్రాలు ఆటోమేటిక్గా జాగృతం అవుతాయి. ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తాం పాలతోటి, ఆ పాలతో అభిషేకం చేయడంలో స్పెషాలిటీ ఏంటంటే అన్ని ప్యూరిఫై అవుతాయి. పాలు అంత పవిత్రమైన ఇంకోటి, పాలు మనం ప్యూరిఫై చేయడంతో పాటు పోషిస్తాం. ఇది గుర్తుపెట్టుకుందాం. తర్వాత వచ్చేది పుష్కర ద్వీపం, సహస్రారం. పుష్కర ద్వీపానికి పెరుగు, పెరుగు పెరుగు అంటే ఏంటి, గడ్డకట్టేసిన పాలు తోడు పెడితే గడ్డకడతాయి కదా పెరుగు. ఇది ఏం చేస్తుంది, మనం ఏం చేస్తుందంటే స్థిరత్వాన్ని ఇస్తుంది. పెరుగు తింటే ఆటోమేటిక్గా కాల్షియం డిఫిషియన్సీ పోతుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. రోజు 150 గ్రాములు పెరుగు తింటే ఆస్టియోపరాసిస్ రాదు, ఎముకలు విరిగిపోవడం, చిట్టిపోవడం, పాడైపోవడం ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. విటమిన్ డి ఉంటుంది, సూర్యకిరణాల్లో ఉండే విటమిన్ డి పెరుగులో ఉంటుంది. కాబట్టి అలా చూసుకున్న మనం సూర్యకిరణాలు తింటున్నాం అనుకోవచ్చు, అన్ని సూర్యకిరణాల నుంచి వచ్చేది డైరెక్ట్గా విటమిన్ డి అనేది ఏదైతే ఉందో అది మనం తీసుకుంటాం. ఇవన్నీ పక్కన పెడితే మామూలుగా మనకు అభిషేక మంత్రాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తుంది. దాంట్లో ఒక మంత్రం ధరిక్రా ఉన్నో అకార్షి విష్ణు రసస్వవాజిన అని పెరుగుతో వేస్తాం. ఈ పెరుగు పెరుగులోనే ఉంది, పెరుగు అని చూసారా, పెరగడం అంటే పెరుగులోనే, పెరుగు అంటే నువ్వు అభివృద్ధి చెందు అని. అలాంటి స్థితి రావాలి అంటే మనం పుష్కర ద్వీపం అంటే సహస్రాలు ఇవి గుర్తుపెట్టుకుంటూ మనలో ఇవి ఉన్నాయి, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఎన్ని ఇచ్చారు మనకు, 7 రకాలకు ఇచ్చారు. ఈ 7 రకాలతో పాటు ఈ భూమి చుట్టూ 9 వర్షాలు ఉన్నాయి. పరిణామ క్రమంలో మనం ముందరకు తీసుకువెళ్ళడానికి ఈ వర్షాల గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి ప్రశ్న మళ్ళీ. ప్రశ్నకి ఆన్సర్ చెప్పుకునే ముందు చిన్న నాకు సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుందంటే, ఇమ్మార్టాలిటీ అంటే ఏంటి, అమృత తత్వము రావాలంటే మీ దగ్గర ఉండాల్సింది ఒక్కటే జ్ఞానము. జ్ఞానం వల్లనే జ్ఞానం వల్ల ఏమవుతుంది, పాపాలన్నీ భస్మం అవుతాయి. పాపాలన్నీ భస్మం అయిన తర్వాత మనం పవిత్రులు అవుతాం. పవిత్రులైన వాళ్ళ దగ్గర దేవతలు సహకరిస్తారు, దేవతలతో సహవాసం చేయొచ్చు. ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ దేవతలు ఉంటారు. సో దేవతలు అంటే అమరత్వం కలిగిన వాళ్ళు, అమృతులు కదా వాళ్ళు, మృతులు కాదు, అమృత తత్వం అంటే తెలిసిన వాళ్ళు. సో ఆ రకంగా మనం పవిత్రులము అయ్యే కొద్దీ అమరత్వాన్ని దక్కించాలి. అలా పవిత్రం చేసే వాటిల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే అగ్ని, వాయువు, వేవి కాదు, జ్ఞానం. అందుకే కృష్ణుడు ఏమంటాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, జ్ఞానం అనే అగ్ని మనలో ఎప్పుడైతే పుడుతుందో అది అన్ని సమస్త కర్మల్ని దహించి మనల్ని పవిత్రులు చేస్తుంది. అలాగే మనం యజ్ఞం చేయటం వల్ల మిగిలినది ఏదైతే ఉందో యజ్ఞ సిస్టం అంటాం, ఆ యజ్ఞ సిస్టం తినటం వల్ల పాపం పోతుంది. కాబట్టి యజ్ఞ జీవితం ఉండి తీరాలి. ఇవి గుర్తు పెట్టుకుంటూ నెక్స్ట్ ఇప్పుడు 9 వర్షాలు వాటికి అధిపతులు తెలుసుకుంటాం. ఇవన్నీ మన పరిణామ క్రమంలో మనకు వీళ్ళు అందరూ జీవుడి యొక్క పరిణామ క్రమానికి వీళ్ళందరూ సహకరించేవాళ్ళు. దాంట్లో మొదటివాడు అంటే ఈ మన భూమి మన చుట్టూ, అంటే భూమి జంబూ ద్వీపం, అంటే ఇటు అమెరికా నుంచి ఇటు జపాన్, అటు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్, ఈ మొత్తం గ్లోబ్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని జంబూ ద్వీపం అనుకుంటే, ఈ జంబూ ద్వీపం చుట్టూ ఫస్ట్ లేయర్ ఉంది, అదేంటి, ఇలావృతము. ఇలావృతము అనే పేరు ఇలా అని పెట్టాడు దానికి. దానికి ఏంటంటే ఇలా అంటే భూమిని కూడా ఇలాగని కూడా అంటారు. ఇలలో, కలలో, ఇలలో అని పాటల్లో అప్పుడప్పుడు వాడుతుంటారు చూసారా. ఇలా అంటే భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఏంటది, మనస్సు. అక్కడ ఫిజికల్గా ఏముండదు. ఈ మనస్సుకి అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు సంకర్షణుడు. ఇలావృతం అంటే భూమిని ఆవరించి ఉన్న మనస్సు, ఆవృతము ఆవరించినే ఉన్నది, ఆవరణ. మనకు శ్రీచక్రంలో ఉంటాయి సార్ నవ ఆవరణలు, మధ్యలో బిందు ఉంటుంది, దాని చుట్టూ 9 ఆవరణలు ఉంటాయి. అలాగే భూమి మధ్యలో ఉంది జంబూ ద్వీపం, దీని చుట్టూ మొదట ఉండేది ఇలావృతం. దీనికి అధిపతి సంకర్షణుడు, ఈయన మనస్సుకి అధిపతి. ఓం సంకర్షణ ఆయన మనం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే భూమి చుట్టూ ఉన్న మనస్సుతో మన మనస్సు అనుసంధానం అవుతుంది. మన ఇంట్లో కరెంటు రావాలంటే బయట కరెంటు పోల్ మీద కరెంటుతో కనెక్షన్ ఉంటే వస్తుంది, లేకపోతే అలాగా ఆ పోల్కి రావాలనుకోండి ఇంకెక్కడో పెద్ద ట్రాన్స్ఫార్మర్తో ఉండాలి. అసలు విజయవాడ సిటీలో లేకపోతే హైదరాబాద్ సిటీలోకే కరెంట్ రావాలనుకోండి అది ఇంకా ఎక్కడో పెద్ద పవర్ స్టేషన్తో కనెక్ట్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా ఏ శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇలాంటి వాటితో కనెక్ట్ అయి ఉండాలి, లేకపోతే కనెక్ట్ కాకపోతే పవర్ గ్రిడ్గా ఎక్కడికి ఎవరికి కరెంట్ రాదు. అలాగా మన మనస్సు ఏదైతే ఉందో, మన బుద్ధి మనస్సు, ఈ బుద్ధి మనస్సు దాని నూతిలో కప్పలాగా తిరుగుతుంది. ఈ నూతిలో కప్పలోంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఈ ఇలా వృత్తాన్ని తెలుసుకోవాలి. ఇలా వృత్తానికి అధిపతి సంకర్షణుడు. ఇంకో రోజు క్లాసులో మనం వీళ్ళకి సంబంధించిన విశేషాలు చెప్పుకుందాం, వాళ్ళ గురికి పరిచయం చేసుకుందాం. ఇదైన తర్వాత రెండోది భద్రాశ్వ వర్షము. భద్రము అంటే క్షేమంగా ఉంటాం. ఈ భద్ర అశ్వము, అశ్వం అంటే గుర్రం. ఈ భద్ర అశ్వవర్షం అనే దానికి అధిపతి హయగ్రీవుడు. హయగ్రీవుడు మనకు గుర్రం తలకాయ ఉన్న దేవత. ఒక విష్ణు అవతారాల్లో ఈయన ఒక అవతారం. అలాంటి ముఖం కలగానే ఒక రాక్షసుడున్నాడు, హయగ్రీవుడు అనే పేరు గల ఒక రాక్షసుడున్నాడు, హయుడు. వాడిని చంపడానికి ఈయన హయగ్రీవ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆ హయగ్రీవుడు సృష్టిలో ఉన్న ధర్మాలన్నిటికీ ఈయన సంకేతం. సృష్టిలో ఏం ధర్మాలు ఉన్నాయి అన్నిటికీ సంకేతం అంటే హయగ్రీవుడు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని ఈ మంత్ర శ్లోకం ఏదైతే ఇంత రోజు చేసుకుంటుంటే హయగ్రీవుడి యొక్క అనుగ్రహం మనకు కలిగి మనకు సృష్టిలోని ధర్మాలు తెలుస్తూ ఉంటాయి. సృష్టిలో ధర్మాలు అంటే ఏంటి, ఋతువులు రావటం, చెట్లు ఎలా వచ్చాయి మనకు తెలిసే వస్తే తింటామే తప్ప అవి ఎలా పుట్టాయి ఎలా పెరిగి మనకు తెలియదు. అలాగే ఇంట్లో పిల్లలు వాళ్ళు పెరుగుతుంటారు తప్ప మిగతా ఏం తెలియదు, మన బాడీలో ఏం జరుగుతుందో ఏం తెలియదు. సృష్టి ఎలా మొదలైంది, సృష్టి ఎటువైపు వెళ్తుంది, సృష్టి మళ్ళీ ఎందుకు వచ్చింది, సృష్టి చివరికి ఏమవుతుంది, ఇలాంటి వాటిల మధ్యలో కొన్ని ధర్మాలు నడుస్తూ ఉంటాయి. ఆ ధర్మాలన్నీ కూడా మనకు అర్థం అవ్వాలంటే హయగ్రీవుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈయన భద్రాశ్వ వర్షానికి అధిపతి. అంటే మనం కొంచెం వెనక్కి మళ్ళీ ముందరకు వద్దాం. జంబూ ద్వీపం చుట్టూ ఈ వర్షాలు ఉన్నాయి. జంబూ ద్వీపం మన మూలాధారం. ఈ మూలాధారం చుట్టూ ఏముంది? ఒక మనస్సు ఉంది, ఇలావృతం. ఆ మనస్సుకి అధిపతి సంకర్షణుడు. ఇంకొంచెం పైకి వెళ్తే శ్వాస. ఈ హయగ్రీవుడే శ్వాస రూపంలో మనలో ఉంటాడు. మనకు తెలుసు కదా శ్వాస, పీలుస్తూ వదులుతూ ఉంటాం, రోజు చేస్తాం కదా, మనం చెయ్యం, అది జరుగుతుంది పాపం. ఇతడే హంసస్వరూపుడైన హయగ్రీవుడు. ఈ హయగ్రీవుడు ఉపాసన వల్ల మనకు సృష్టి ధర్మాలన్నీ తెలుస్తాయి. అంటే ఏంటి, మన శ్వాసను మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మన సృష్టి ధర్మాలకి సంకేతమైన ఈ హయగ్రీవుడు అంటే శ్వాస వల్ల మనకు ధర్మాలు గోచరిస్తాయి. అంటే వేదం అంటే ఏంటో తెలుస్తుంది. వేదం అంటే ఈ సృష్టిలో ఉన్న ధర్మాలు, పుస్తకం కాదు. అదైన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే సాక్షాత్తు ధర్మమే ఈయన స్వరూపం. ధర్మం విడిగా హయగ్రీవుడు విడిగా ఉండడు, ఆత్మ విశోధన, ఆత్మ విశోధన చేస్తాడు. ఇది తెలుసుకున్న తర్వాత హరివర్షము మూడోది. ఈ హరివర్షము మనకు ప్రాణమయ కోశాన్ని రక్షించే శక్తి అనమాట. దీనికి అధిపతి నరసింహస్వామి, నృసింహుడు. ఈయన ఆయుర్దాయం ఇస్తాడు. అంటే మనకు అనారోగ్యం కలిగింది అనుకోండి, క్రానిక్ డిసీజ్ ఏదో ఇబ్బంది పడిపోతుంది, ఈ నృసింహ మంత్రం చేస్తే ఈ హరివర్షానికి ప్రాణరక్షణకు అది. ప్రాణరక్షణ అంటే ఏంటి? త్రాయితాం గాయంతాం త్రాయితీ ఇది గాయత్రి. ఎవరైతే గానం చేస్తారో వాళ్ళ ప్రాణాలను రక్షిస్తుంది గాయత్రి. కాబట్టి నృసింహుడు కూడా గాయత్రి. నృసింహ గాయత్రి చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యం చెట్టబడుతుంది, అనారోగ్యం ఎగిరిపోతుంది. అంటే మాస్టర్ చెప్తారు, నేను ఇంకోలా చెప్పమన్నారు నన్ను తెలియకుండా, నేను అలా చెప్తున్నాను మీకు. ఏంటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఒకటే కానీ వాడుకునే ఇన్స్ట్రుమెంట్ బట్టి అది ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఎందుకు చేస్తుంది? దాంట్లో ఇచ్చిన ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక రకరకాలు ఉంటాయి చూసారా, వాటిని ఏమంటాం కాయిల్స్ లేకపోతే ట్రాన్సిస్టర్స్, వాటిని బట్టి అది రేడియో ఉంది లేదా టీవీ ఉంది. దాంట్లో ఉన్న కన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సెటప్, ఫ్రిడ్జ్లో ఒకలా ఉంటుంది, టీవీలో ఒకలా ఉంటుంది, ఏసీలో ఒకలా ఉంటుంది. అలాగే భగవంతుడి శక్తి ఒక్కటే ఉన్న ఎవరి ద్వారా అది పలుకుతుందో వాళ్ళలో ఉన్న ఏ ఏ చక్రాలు జాగృతం అయ్యాయి, ఏ ఏ గ్రంథులు జాగృతం అయ్యాయి వాటిని బట్టి. మూడు గ్రంథులు జాగృతం అయినకోండి ఒకలా ఉంటుంది, ఏదో ఒక గ్రంథం జాగృతం అయిందనుకోండి ఒకలా ఉంటుంది. అసలు ఇన్ని చక్రాలు లేవు, ఏ చక్రం జాగ్రత్తం కాలేదు, వాడి నోటికి వచ్చినట్టు ఇష్టవచ్చు చెప్తాడు. అలా కాదు, అన్ని చక్రాలు జాగ్రత్తమయ్యాయి, అప్పుడు ఒకలా ఉంటుంది టీచింగ్. దాంట్లో కూడా తేడా ఉంటుంది. అలాగే ఈ శక్తులు పనిచేస్తున్న వాటికి కూడా ఇవన్నీ వర్తిస్తాయి. ఇలాగా మన ప్రాణమయ కోశాన్ని సరి అయిన స్థితిలో ఉంచాలంటే ఏంటి, ఈదరిక్ బాడీని కరెక్ట్ చేస్తుంది అన్నమాట. అలా చేస్తూ ఆయన ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో అవి కరెక్ట్ అవుతాయి. తర్వాత వచ్చేది కేతుమాల వర్షం. కేతుమాల వర్షానికి అధిపతి ఎవరంటే కామదేవుడు, అంటే మన్మధుడు. మన్మధుడు అంటే శివుడి తపస్సుని కొంచెం చెలింపజేసి తద్వారా పార్వతితో వివాహం అయిన తర్వాత కుమారస్వామి పుట్టడానికి కారణమైనవాడు. విష్ణు యొక్క కొడుకు మన్మధుడు. ఆయనకి శరీరం లేదు, మన శరీరంలోని అంగాల్లో దాక్కుని ఉంటాడు. అలాంటి వాడు మనకి ఏం చేస్తాడంటే కోరికని ఇస్తాడు. ఏ కోరిక? భగవంతుణ్ణి దర్శించాలి అనే కోరిక. దాని పేరే భక్తి, దాని పేరే ప్రేమ. కాబట్టి కేతుమాల వర్షం అనేవాడు మనలో ఎక్కడ ఉంటాడంటే ఒకటివాడు ఉండడు. మనలో కోరిక ఎక్కడ ఉంటుంది? ఏ ప్లేన్లో ఉంటుంది? మనం లోయెస్ట్ ప్లేన్లో ఆలోచించామనుకోండి, దానికి ఇంగ్లీష్లో ఏమంటాం సెక్స్ అంటాం, మూలాధారం అయిపోతుంది. అదే స్వాదిష్టం అంతే, అక్కడెక్కడ కొట్టు పెట్టుకుంటుంది. అలా కాకుండా ఆజ్ఞలోనూ సహస్రాలను అటుంటే భగవంతుని దర్శించాలి, భగవంతుడితో తాదాత్మ్యం ఒకటవ్వాలి, ఇలాంటి గురువులు పనిచేయాలి, ఇలాంటిది కూడా కోరిక. కానీ అది సబ్లైమ్. ఈ రకంగా కేతుమాల వర్షం మనలో ఎప్పుడు పనిచేస్తుంది. రమ్యక వర్షం తర్వాత, ఈ రమ్యక వర్షానికి అధిపతి చేప, మత్స్యమూర్తి. ఈ చేప కదా మీకు అందరికీ తెలుసు, ఒక చోట చిన్న కమండలంలో వేసుకుంటాడు, పాపం ఈ చేప చచ్చిపోతున్నాడు. పొద్దున్న చూసేసరికి కమండలం అంతా నిండిపోయింది. తీసుకెళ్ళి ఒక తొట్టిలో వేస్తాడు, తొట్టి అంతా నిండిపోయింది. తీసుకెళ్ళి చెరువులో వేస్తాడు, చెరువు అంతా నిండిపోతుంది. నదిలో వేస్తాడు, నది అంతా నిండిపోయింది. అది తీసుకెళ్ళి సముద్రంలో వేస్తాడు, సముద్రం అంతా నిండిపోతుంది. ఇదంతా మత్స్యావతారం కదా. ఈ మత్స్యావతారం గురువు గారు అంటారు, సస్యావధార ప్రక్రియ జరుగుతుంది, అంటే విస్తరిస్తుంది అన్నమాట. విస్తరించడంతో పాటు ఏమవుతుంది, ప్రళయంలో జీవజాలం అంతా నశించుకోకుండా సప్తఋషుల్ని కూడా తనతో పాటు తీసుకువెళ్లేటట్టుగా ఈ మత్స్యావతారం పనిచేస్తుంది. ఆ రకంగా జ్ఞానము నశించకుండా మనలో ఈ సృష్టి ప్రజ్ఞలన్నీ మనలో అలా ఉండేటట్టుగా చేస్తూ పనిచేసే ఏదైతే ఉందో అని మత్స్యమూర్తి అంటారు. మూలాధారంలో చిన్న 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 చేపల్లాగా కనిపిస్తాయి ఇవి అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభులు చెప్తారు. మనం సాధన చేసే కొద్దీ అలాంటివి దర్శించవచ్చు. దీనికి మనలో ఉన్న సామర్థ్యాన్ని ఇస్తుంది ఏది, ఈ రమ్యక వర్షం అధిపతి అయిన మత్స్యమూర్తి మనలో శక్తినిస్తాడు. ఓంకారం నుండి పుట్టిన దాన్ని ఓజస్సు అంటాం, అంటే ఓం ఓం అంటూ ఉంటే ఆ ఓంకారం నుంచి మనకు శక్తి వస్తుంది అని భావన చేస్తే ఆ శక్తి ఏ రకంగా కనిపిస్తుంది, ఓజస్సుగా ఉంటుంది. ఎక్కడి నుంచి పుడుతుందంటే హృదయస్థ చైతన్యం నుంచి పుడుతుంది ఓంకారం. ఇందాక ఏమనుకున్నా ఓంకారం చేస్తే నోరంతా తీయగా అయిపోవాలనుకున్నాం, ఆ రకంగా అనుకుని చేస్తే అది వస్తుంది. ఒళ్ళంతా మంచి శక్తి రావాలి నాకు, ఓజస్సు రావాలి. గురువుగారు ఏం చెప్తారు, ఓజస్సు తేజస్సు వర్చస్సు రావాలి. నాకు ఈ ఓజస్సు తేజస్సు వర్చస్సు వస్తున్నాయని గాయత్రి చేశాము మనం, ఇయ్యాలి. అలాగే ఓంకారం చేశాం, ఓజస్సు వస్తుంది ఓంకారం నుంచి. అలా చేస్తే హృదయంలో ఉన్న చైతన్యం మనకు ఓజస్సునిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, జీవరూప సామర్థ్యం, ఈ జీవరూపంలో ఇలా ఉండే సామర్థ్యం వస్తుంది. మనం ఇప్పుడు జీవరూపంలో ఉన్నాం కదా, మనకు శరీరం ఉంది, మనం జీవులం, మనకు శరీరం ఉంది, జీవరూపానికి సామర్థ్యం వస్తుంది. ఏంటి అప్పుడు జీవుడు సాధన చేసుకోవడానికి వాటికి అంత, మత్స్యం ఎలాగైతే చిన్నది పెద్దదైందో అలాగా జీవుడు చిన్నవాడిగా ఉన్నవాడు కదా భగవంతుడితో ఒకటవ స్థితికి రాగలరు. హిరణ్యక వర్షం నెక్స్ట్ వచ్చేది, దీంట్లో కూర్మమూర్తి దీనికి అధిపతి. కూర్మమూర్తి మీరు అందరూ దత్తాత్రేయ స్వామి ఆలయాలకు వెళ్ళి ఉంటారు, ఎదురుగుండా ఏముంటుంది, దత్తస్వామికి ఎదురుగుండా కింద నేల మీద చిన్న తాబేలు ఉంటుంది. ఆ తాబేలు చూస్తాం కదా, అదేంటో తెలియదు. సృష్టికి మూలకమైన మాయా బీజం ఏదైతే ఉందో ఆ మాయా బీజం అంతా కూడా ఈ కూర్మమూర్తి అనే దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. నా మాయా బీజమే హ్రీంకారం. గురువుగారు ఇచ్చిన హ్రీం శ్రీం క్లీం దాంట్లో హ్రీం సృష్టి రావాలి అంటే హ్రీం బీజాన్ని ఉపయోగించుకో కలిపి ఉండాలి. అంటే ఏం చేయాలి ఆలోచించాలి. అందుకని భగవంతుడు ఎదురుకుండా దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్త్యాత్మకము, అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా మూలమైన వాడు, మూలానికి మూలం, మూల ప్రకృతికి మూల ప్రకృతి అంతటికి అతీతం. గురువు మాస్టర్ ఎప్పుడు ఇష్టమైన శ్లోకం చెప్తారు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున అని చెప్తారు చూసారా. దాంట్లో నేను అవినాశి ఆత్మను, ఆ అవినాశి ఆత్మతత్వం అనమాట జగద్గురువు దత్తాత్రేయస్వామి అంటే, ఆయన నుంచి ఈ మాయాబీజం ద్వారా ఈ సృష్టి మొత్తం వస్తుంది. కాబట్టి ఈ భగవంతుడికి ఎదురుగుండా ఎప్పుడు కూర్మమూర్తిగా ఆ మాయాబీజ స్వరూపమైన జగన్మాత ఉంటుంది. మనం తాబేలు ఇంట్లో పెంచుకుంటున్నాం అనుకోండి, తాబేలు హ్రీం మాయాబీజాన్ని గుర్తు, కొందరు ఇళ్లలో పెట్టుకుంటారు తాబేలుని. దాంట్లో మ్యాజిక్ ఏంటి తెలుసా, ఆ రకమైన శక్తి వాళ్ళ ఇంట్లో డెవలప్ అవుతుంది. అలాగే మత్స్యం గురించి చెప్పుకున్నాం చూసారా, ఇంట్లో కనుక, ఇంట్లో అంటే మామూలుగా ఇళ్లలో, అదే కనుక ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అనుకోండి, వ్యాపార సంస్థ, దాంట్లో ఎక్వేరియం పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగా వస్తూ ఉంటాయి అంతే, ఊరికి పెట్టుకుంటే చాలు, ఏం చేయాలి, కాకపోతే చేపలు చచ్చిపోకుండా చూసుకోవాలి, అలాగే తాబేలు పోకుండా చూసుకోవాలి. తాబేలు ఉంటేనేమో ఈ మాయాబీజమైన హ్రీంకారం ద్వారా సృష్టి జరిగినట్టుగా తమాషగా పనులు జరుగుతూ ఉంటాయి. మత్స్యం ఉంటేనేమో డబ్బులు వస్తూ ఉంటాయి, ఇంకా పెరుగుతూ ఉంటుంది. అవి భౌతికానికి, మామూలుగా మనకు సాధనకు సంబంధించి ఈ కూర్మమూర్తి ఈమె సింసుమారం అని చెప్పి భాగవతంలో ఉంటుంది. ఇంకోరోజు చెప్పుకున్నాం ఆ సింసుమారం అనే తాబేలు రూపంలో ఉన్న నక్షత్రాలు దేవతలందరినీ అలాగా న్యాసం చేసుకుని రోజు దాన్ని ధ్యానించాలని చెప్తారు. అది అయిన తర్వాత కురువర్షం వస్తుంది. కురువర్షం, కురు అంటే చెయ్యి అని అర్థం, చెయ్యమని, డూ సంథింగ్. ఈ కురువర్షంలో వరాహమూర్తి, వరాహం అంటే తెలుసు కదా మీకు, పది అవతారాల్లో వరాహ ఆది వరాహం పంది. ఈ వరాహం అవ్యక్తాల నుండి గోళాలని వ్యక్తంలోకి తీసుకొస్తుంది. వరాహం అంటే అర్థం తెల్లటి వెలుగు అని అర్థం, పంది కాదు, మామూలు అర్థం పంది. వర అహము, అహము అంటే పగలబోట వర అంటే వరాన్నిత్యాహం. ఇది ఇతనికి దేహం ఎలా ఉంటుందంటే అంటే మనిషికి దేహం ఉన్నట్టుగా ఈ వరాహమూర్తికి ఒక దేహం ఉంటుంది. ఈ వరాహమూర్తి ఏం చేస్తాడు, సముద్రంలో మునిగిపోయిన భూమిని తన కోరల మీద నుంచోబెట్టి పైకి తీసుకొస్తాడు. అంటే ఏంటి, కనబడకుండా ఉన్నదని కనిపించాడు చేస్తాడు. దాన్ని అవ్యక్త నుండి వ్యక్తం తీసుకురావడం అంటాం. ఇతని దేహం ఎలా ఉంటుందంటే సృష్టి ద్రవ్యముతో, సృష్టి తయారు చేయడానికి ఒక ద్రవ్యం ఉంటుంది, దీన్ని డివైన్ సబ్స్టెన్స్ అంటారు. మ్యాటర్ కాదు ఇది, మ్యాటర్ ఈజ్ నాట్ సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ అంటే ఎస్సెన్స్ అనమాట. ఏ పదార్థం అయితే మనం చూస్తున్నాం, ఈ పదార్థం అందరికి మూలం, డివైన్ మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి ప్లస్ చెయ్యటం పని, తర్వాత ఒక కారణం. సబ్స్టెన్స్ యాక్షన్ అండ్ కాజ్, ఒక కారణం అంటే భూగోళం రావాలి, దానికి ఒక కారణం ఉండాలి కానీ ఆ కారణాన్ని ఈ సబ్స్టెన్స్ని ఉపయోగించుకొని ఆయన ఒక పని చేస్తాడు, అప్పుడు అది వ్యక్తం అవుతుంది. కాబట్టి మనం ఏదన్నా ఇప్పుడు గురువు గారు ఇచ్చిన పనులు బాగా ప్రచారం జరగాలనుకుంది, ఈ వరాహమూర్తికి సంబంధించింది మనం ఆలోచించాలి. కాజ్ ఏంటి ఈ పని చేయడానికి కాదు, గురువు గారు చెప్పిన పని. దీనికి ఏం సబ్స్టెన్స్ కావాలి, ఇదిగో ఇది కావాలి నాకు అంటే ఇది చెయ్యాలి. మనం ఏమేమి సమకూర్చుకోవాలో ఆలోచించుకోవాలి, దాన్ని తగ్గ యాక్షన్ చేయాలి. చేస్తూ ఈ వరాహమూర్తిని ధ్యానం చేస్తే ఆ పనులు చక్కగా అవుతాయి. అది అయిన తర్వాత ఎనిమిదవది కింపురుష వర్షం. ఈ కింపురుష వర్షానికి అధిపతి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఈయన సర్వధర్మ న్యాయ పరిపూర్ణతకి, అలాగే ధర్మాన్ని ఆచరించి చూపడానికి భగవంతుడు సాక్షాత్తుగా అంతర్యామి భూమి మీద వచ్చిన సందర్భాన్ని చెప్తుంది. అలాగే మనం సర్వధర్మాలని న్యాయంగా పరిపూర్ణంగా ఆచరించటము, ఈ భౌతిక దేహంలో ఉండగా మర్యాద పురుషోత్తముడు ఎలా ఉన్నాడో అలా మనం జీవించటం అనేది ఈ కింపురుష వర్షానికి అధిపతి అయిన శ్రీరామచంద్రుని ద్వారా తెలుసుకోవాలి. అందుకోసం ఇది పాటించాలి. తర్వాత వచ్చేది భారత వర్షం. భారతము అంటే వెలుగు, భ అంటే వెలుగు, రతము అంటే దాంట్లో రమించడం, వెలుగులోనే ఎప్పుడూ రమించడము. ఏ వెలుగు, వెలుగే భగవంతుడు. ఆవరణలు లేని వెలుగు, ఏ ఆవరణ ఉండదు దానికి, వెలుగు ఉంటుంది. అంటే లైట్ వితౌట్ ఏ ట్యూబ్, లైట్ వితౌట్ ఏ బల్బ్, లైట్ వితౌట్ ఏ స్టిక్. అంటే మనం దీపం వెలిగించాలి, వత్తి ఉండాలి మనకు, ఉంటేనే వెలుగుతుంది. ఆ వత్తి చుట్టూ ఒక ఫిలమెంట్ పెట్టకపోతే, లేకపోతే ఏదైనా చుట్టూ ఏది పెట్టకపోతే గాలి కారిపోతుంది. అలాగే ఏమి పెట్టకుండా ఒక దీపం ఉంటే కనుక, ఏ ఆవరణలు లేని దీపం, ఎలాగంటే ఆకాశంలాగా, అలాంటి స్థితి నారాయణుడు. దీనికి అధిపతి భారత వర్షాన్ని. ఈ అపరిపూర్ణత గల భౌతిక దేహ జీవులు, మనం అందరం పరిపూర్ణులం కాదు, పరిపూర్ణతను ప్రసాదించడానికి ఈయన నారాయణుడు దేవుడు. ఈయన ఏం చేస్తాడు, ఏం నేర్పుతాడు అంటే మనందరికీ సహించటం, కోర్పు వహించు అంటాడు సరే సాయిబాబా గారు, కోర్పు వహించు. అలాగే సన్మార్గాన్ని ఉపదేశించడం. ఇప్పుడు గురుదేవులు చేస్తున్న పని అదే కదా, మొత్తం గురుదేవుల సాహిత్యం అంతా మనలో ఉన్న దైవీ శక్తులను జాగృతం చేయటం. తర్వాత ఇంద్రియాల్లో చిక్కుకున్న వారిని వాటి వల్ల వచ్చే కష్టాలని గురించి చెప్పి ఆ అనుభవం ద్వారా వాళ్ళు మంచి మార్గంలో రావడానికి పరిస్థితులు కల్పించడం. కష్టాలు నేనే ఇచ్చానని తెలియదా నీకు అంటారు గురువు గారు. అంటే మంచి వస్తేనేమో తలుచుకుంటారు, కష్టాలు కూడా నేనే ఇచ్చానని ఎందుకు తెలుసుకో అంటారు సార్. అంటే కష్టాలు ఎందుకు ఇస్తారు అంటే, ఈ కష్టాలని ఎలా బయటపడాలి, ఎవడు రక్షిస్తాడు అని ఆలోచిస్తారు. అప్పుడు ఎవడెవడు కనిపిస్తారు, వాడిని పట్టుకుంటే కష్టాలు తీర్చడంతో పాటు వీడు ముక్తికి మార్గాన్ని వెతుక్కునే జ్ఞానం కూడా ఇస్తారు. సో మనకు వచ్చేవన్నీ మనని ఆత్మజ్ఞానం వైపు నడుపుతాయి అని గుర్తుండాలి. జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నానండి, అంటే ఎన్ని దెబ్బలు తిన్నామంటే అంత తొందరగా ముందరికి ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వాటిని వాడుకున్నావా లేదా అనేది వేరే విషయం. ఈ రకంగా చిక్కుకున్న వాళ్ళని, ఇంద్రియాల్లో చిక్కుకున్న వాళ్ళని తద్వారా వచ్చే కష్టాలని అనుభవంతో బాధపడుతూ, లేకపోతే ఇంద్రియాల్లో చిక్కుకున్న వాళ్ళు బాధలే అక్కర్లేదు, సుఖాలు కూడా రావచ్చు. సుఖాలు వచ్చి తర్వాత ఏమవుతాయంటే కష్టాలుగా మారుతాయి. స్వీట్ బాగుంది, రోజు స్వీట్ తింటున్నాం, మెల్లగా ఏమవుతుంది డయాబెటీస్, డయాబెటీస్ వస్తే ఏమవుతుంది డాక్టర్ సీన్ లోకి వస్తాడు. డాక్టర్ ఏమంటాడు అది అంటాడు, ఇంకెక్కడ తగ్గదు నీకు, పోయా గొలగల ముడు పో, లేదా సప్తర్షి ఆశ్రమంకి పో, లేదా శంబళకి వెళ్ళు అంటాడు. అప్పుడు ఆయన దగ్గరకు వస్తాడు. సో మొట్టమొదటే ఇంద్రియాల వల్ల కష్టాలు వచ్చేవి, మనం దాన్ని ఎక్కువ వాడేసుకుంటే కష్టాలు. ఆ కష్టాలు కూడా ఎవరు ఇస్తాడు? భగవంతుడే ఇస్తాడు. అలాంటి బుద్ధి ఎందుకు వచ్చింది అంటే, వచ్చిందంటే ఎందుకు వచ్చింది ప్రశ్న లేదు, వచ్చింది కదా, వస్తే కదా. మిగతా అందరికీ రాని షుగర్ నీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడన్నా ఆలోచించావా? ఏమండి ఇప్పుడు షుగర్ కామన్ అయిపోయింది ఈ మధ్య కొత్తగా విన్నాను నేను. ఏంటంటే బీపీ షుగర్ అట, శంకుచక్రాలట. ఎలాగైతే మహావిష్ణువు ఎప్పుడు శంకుచక్రాలతో ఉంటాడు, అలాగా భూమి మీద మానవులు అందరూ విడిగా శంకుచక్రాలు ఇదివరకు గుర్తులు భుజాల మీద వేయించుకున్నాడు, భుజ కీర్తులు. ఆ భుజ కీర్తులు వేయించుకోకలేదు. ఒకవైపు బీపీ, ఇంకోవైపు షుగర్. చాలా బాగుంది. మరే బ్రహ్మాండంగా మనం మనల్ని పోల్చుకోగలం. భగవంతుడితో పోల్చుకోవడంలో డైరెక్ట్గా శంకుచక్రాలు భగవంతుడు పట్టుకున్నట్టుగా బీపీ షుగర్లు మనం పట్టుకున్నాం. దాని అర్థం ఉందా? అసలు తిట్టుకోవాలి అర్థం. గొప్పగా నేను ఒక గౌరవంగా చెప్పుకోవడం. పక్కవాడికి వచ్చా లేదా కాదు, మనకు ఎందుకు వచ్చిందని ఆలోచించాం లేదు, ఆలోచిస్తాం. అందరికీ వస్తున్నాయి సార్, ఇప్పుడు ఏం తింటే ఏం వస్తుందో తెలియట్లేదు. ఏం వస్తుందో ఏం తెలియకుండా ఎందుకు తింటున్నాం మరి? ఏం తింటే ఏమవుతుందో ఆలోచించుకోకలేదా? ఆవుకి మనం చక్కగా చికెన్ వండి పెట్టామనుకోండి, బా మా ఇంట్లో మేము విద్య చేసుకుంటాం, రోజు బ్రహ్మాండం లొట్టలు వేసుకుని తింటాం. మా 3 సంవత్సరాల పిల్లాడు కూడా ప్లేట్ లాగింగ్ చేస్తాడు, కాబట్టి నువ్వు కూడా తిను, మా ఇంట్లో పెరుగుతున్నావు కదా ఆవు అని చెప్పి దాని దగ్గర తీసుకెళ్లి నైవేద్యం పెడితే తింటుందా? ఆవు మంచిది కాబట్టి కొట్టదు, లేదా ఒక కాలుతో ఒక దండు తండు. గాడిదకి పెట్టి చూడండి, గాడి కాదండి కాలుతో తండు. గాడిదకున్న బుద్ధి కూడా లేదు మనకు. అదే ఆవుకి అమెరికాలో ఏం చేశారంటే, వాళ్ళు అమెరికా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మోసం చేయడంలో వాళ్ళు చాలా గొప్ప. ఎందుకంటే ఆవును మోసం చేద్దాం అని చూశారు. చూసి మాంసానికి వెజిటేరియన్ కోటింగ్ కొట్టారు. వెజిటేరియన్ కోటింగ్ బాగా దట్టంగా కొడితే అది వాసన చూసి వెజిటేరియన్ అనుకుని తిన్నాయి. చిన్న కొన్ని రోజులకి ఆవులన్నీ చచ్చిపోయాయి. ఎందుకంటే ఆ వెజిటేరియన్ తప్ప, ఆ గడ్డి ఆ రకమైన తప్ప ఆవులు మాంసం తినకూడదు, ఇటు చచ్చిపోతాయి. అదే పులికి మేము చాలా బాగా చేసాం. వాడేవాడు ఇండియా టుడే వాటిలో షెఫ్ వస్తారు, చాలా గొప్పవాడు వీడు, ఆ కపూర్ చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. అమెరికా ప్రెసిడెంట్ కూడా వీడియో వండి పెడతాడు, నువ్వు కూడా తిను అని చెప్పి ఈ పులి దగ్గరికి తీసుకెళ్లి మనం ఒక సలాడ్ పెట్టాం. తింటుందా? పులికున్న బుద్ధి కూడా లేదు మనం. అది మాంసమే తింటుంది. అది మాంసం ఎలా తినాలో అలాగే తింటుంది. ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తింటుంది తప్ప 2 రోజుల తర్వాత తినదు. ఇవాళ చంపిందంటే ఇవాళే తింటుంది, మళ్ళీ రేపు మళ్ళీ చంపుకు తింటాయి. మాకు పులికున్న ఆలోచన లేదు, పులికున్న బుద్ధి లేదు, గాడిదకున్న బుద్ధి లేదు, కుక్కకున్న బుద్ధి లేదు. మరి ఏమున్నాయి మనకంటే? తెలివి. ఇవన్నీ తెలివి కాబట్టే కష్టాలు వచ్చినట్టుగా మనమే ఫీల్ అయిపోయి కష్టాలు మనమే కొందించుకుని ఎవడో కష్టపెడుతున్నాడని వాడి మీద ఏడ్చి, అప్పుడు మళ్ళీ తీర్చేవాడేవాడా అని మళ్ళీ ఇంకో ఏడు పేడ్చి, అప్పుడు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ 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 మామూలే. ఈ మాస్టర్ మా మాస్టర్, ఈ మాస్టర్ మీ మాస్టర్ కాదు. ఇలాగ అక్కడ కూడా డివిజన్స్ ఎలాగ చేయచ్చు. ఇలాగ భౌతికంగా మన దగ్గరకు వచ్చిన భగవంతుడిని కూడా మనం వదలం. ఇలా వదిలించేవాడు, అలాంటి పిచ్చి వేషాలన్నీ బాగొట్టేవాడు నారాయణుడు. ఈ నారాయణ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేది మామూలుగా చెప్పుకునే మంత్రం. ఇవి కాక వేరుగా ఇచ్చారు భాగవతంలో మంత్రాలు. అవి తర్వాత ఇంకో రోజు చెప్పుకున్నాం. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనం స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి, అలాగే మనం పరిపూర్ణలు అవ్వాలి. స్థూలం నుంచి సూక్ష్మంకి ఎలా వెళ్తాం? స్థూలం అన్నాం అనుకోండి, ఇందా చెప్పుకున్నాం ఎస్సెన్స్ అని. సబ్స్టెన్స్ అంటే మ్యాటర్ కాదు, మ్యాటర్ కూడా మూలం సబ్స్టెన్స్. అలాగా స్థూలం అంటే మనం భౌతికంగా చేతికో కంటికో మన ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగేది. ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగే దానికంటే వెనక్కి వెళ్ళాలి. సపోజ్ కారం, మిరపకాయ ఉందనుకోండి, మిరపకాయ చూడంగానే స్థూలం. అది ఎలాంటి పని చేస్తుంది బాడీ మీద? నాటి మీద వేసుకుంటే ఏమవుతుంది? కంట్లో రంగరించి కంట్లో చొక్క వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది తెలుసు కదా? కంట్లో కారం వేస్తే ఏమవుతుందండి? కళ్ళు పండుతుంది. కొంచెం కారం వేసుకున్నానంటే ఒక చెంచాడు వేసుకున్నాను, ఒకసారి చూద్దామని ఇంత చెంచాడు కారం వేసుకుని చూశాను నేను. ఏమవలేదు, మామూలుగా కొంచెం కారం పడినట్టుగా కళ్ళు కడుక్కోగానే పోయేది. అంటే మనం స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలంటే దాని గుణాల గురించి తెలుసుకోవాలి. ఏ వస్తువు అయినా సరే, మనకు కనిపించేది ఏదైనా సరే, మనం స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలంటే అది భగవంతుడు రూపము, దీంట్లో భగవంతుడున్నాడు అని ధ్యానం చేయాలి. చేస్తే మనం అప్పుడు మనస్సు ఏమవుతుందంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తుంది. మనం స్థూలం చూడటమే సరిగ్గా రాదు కదా, మన కంటి కనిపించేవని నిజమా, నీళ్ళల్లో కర్ర పెట్టాము వంగినట్టుగా కనిపిస్తుంది. వెంటనే ఫిజిక్స్లో ఒక థియరం చెప్తారు, దాని ప్రకారం అది వంకరగా కనిపిస్తుంది అంతే అంటారు. రెండు గీతలు పక్క పక్కనే గీస్తే ఒకటి కొంచెం సర్క్యులర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, అది కాదు నిజంగా రెండు ప్యారలల్ లైన్స్ అంటాడు. ఇవన్నీ ఆప్టికల్ ఇల్యూషన్స్. సో భౌతికంగా కనిపించేవి మనం సరిగ్గా పట్టుకోలేము. కాబట్టి భౌతికం కాకుండా భౌతికం వెనకాల ఏవైతే సూక్ష్మంగా ఉన్నాయో దాన్ని చూడాలంటే అది ఆ వస్తువు ఏదైనా సరే, ల్యాప్టాప్ చూస్తున్నాం, ల్యాప్టాప్ వాసుదేవుడు, దీంట్లో భగవంతుడు ఉన్నవాడు. చెప్పులు వేసుకున్నాం, చెప్పులు చీ చెప్పుల్లో ఉంటాడు భగవంతుడు అంటే ఎందుకు ఉన్నాడు అంటే నువ్వు లేడంటే సరిపోతుందండి, ఆయన ఉంటాడు అంతే. మరి కాళ్ళతో తొక్కుతున్నాం కదా, నీలోనూ భగవంతుడు ఉన్నాడు, చెప్పుల్లో ఉన్నాడు, కాబట్టి భగవంతుడే ఉన్నాడు అక్కడ ఇక్కడ, ఎవడు తొక్కట్లేదు. కానీ ఇంకా రాలేదనుకోండి అది ఆ ఫీలింగ్ కష్టం. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు. తర్వాత మనం గుణాలు చూస్తాం, ఒకళ్ళు కోపం చూస్తాం, ఒకళ్ళు ద్వేషం చూస్తాం, ఒకళ్ళు ఈర్ష్య చూస్తాం, ఒకళ్ళు అసూయ చూస్తాం, ఇంకోళ్ళు ప్రేమ చూస్తాం, ఇలా రకరకాలు కనిపిస్తుంటాయి. ఇవి చూసినప్పుడల్లా మనం ఏమనుకోవాలంటే ఆ గుణాలన్నీ భగవంతుడు అనుకోవాలి. భగవంతుడు కోపం ఉందా అంటే మరి రాముడు అవతారం వచ్చినప్పుడు కోపం తెచ్చుకోలేదు, కృష్ణుడు అవతారం వచ్చినప్పుడు భీష్ముడి మీద కోపం చూపించలేదు, చూపించాడు. అందుకని మన కనిపిస్తున్న గుణాలన్నీ భగవంతుడు అనుకోవాలి, కనిపిస్తున్న రూపాలన్నీ భగవంతుడు అనుకోవాలి. ఈ రెండు చేస్తే ఒకటి విష్ణు ఉపాసన, రెండు వాసుదేవ ఉపాసన. వీటి వల్ల మనం మనస్సు ఏమవుతుందంటే పూర్ణమవుతుంది, గుణాల నుంచి బయటపడి. మనం ఇప్పుడు దుర్గుణాలు పోవాలనుకుంటున్నాం కదా, సద్గుణాల సత్ప్రవృత్తుల సంవర్ధన, దుష్ప్రవృత్తుల నిర్మూలన, తద్వారా భూమిపై భగవంతుని సామ్రాజ్యం స్థాపించడం, భూమి స్వర్గంగా అవటం. దానికి ఏం చేయమన్నారు, అవి చేయాలంటే మనం వ్యక్తుల్ని చూస్తుంటే ఆ వ్యక్తులు భగవంతుడు రూపాలు. మీకు ఎవరిష్టం, శ్రీరామ శర్మ ఆచార్య గారు ఇష్టం, ఎస్ నేను ఎవరిని చూస్తున్నాను, తేజాన్ని చూస్తున్నాను, శ్రీరామ శర్మ ఆచార్య గారే ఉన్నారు తేజీలాగా అనుకోవాలి. లేదా ఆర్కే ఇష్టం, కల్పన గారిలాగా ఆర్కే ఉన్నారు అనుకోవాలి, అంతే తప్ప కల్పన ఉన్నారు అనకూడదు. అలాగే వాళ్ళు కోపం కానీ ఇంకా ఏవి ప్రదర్శించినా అవన్నీ ఆయనమే అనుకోవాలి. ఇది వ్యక్తిగతమైన సాధన. ఇలా చేసే కొద్దీ మనం పరిపూర్ణులం అవుతాము, మనలో దైవీ లక్షణాలు సమృద్ధిగా వస్తాయి. ఆ రకంగా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదత్యదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యరే అనే స్థితికి మనందరం రావాలని గురుదేవుల యొక్క అనుగ్రహం వర్షించి అందరూ ఉద్ధరించబడాలని మనసారా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మహిమహించ ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అలే వర్షదు వర్జన్ వృద్ధి సస్యచారిణి తేజోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణి సంతు పుత్రిణి సంతు పుత్రిణః నిర్ధనా స్వధనా సంతు జీవంతు శరదాంశితం. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమయ సమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మాంగమయ సార్ధం మా పరమార్థంగమయ సంవ్యవస్థామా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీగురుబ్రహ్మార్పణమస్తు.